సచిదానందరూపాయ విశ్వోపచారిహేతవే తామత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ భజన్ నమః నమః శివాఖ్యాం నమః యోగపదాభ్యాం పరస్పరాశ్రిష్టపురుషనాభ్యాం నగేంద్రకన్యాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇంతకు పూర్వం పద్దెనిమిది రోజుల ప్రవచనం పూర్తయింది. మహాభారతం తర్వాత ఆ స్థాయిలో శ్లోకాలు మహాభారత పాఠాంతరాలు బట్టి కొన్నింట్లో 50 శ్లోకాలు కొన్నింట్లో 75 శ్లోకాలు ఉంటాయి. నడుస్తూ ఉంటే సంవత్సరాలు నడుస్తూ ఉంటే శ్లోకాల సంఖ్యలో మార్పు వస్తూ ఉంటుందని సాయం. ఎందుకని మానవుడికి జ్ఞాపక శక్తి కంఠస్థం చేసేవాళ్ళు గ్రంథస్థం చేసేవాళ్ళు చదివి గుర్తుపెట్టు కాపాడేటువంటి గుర్తుపెట్టు కాపాడేటప్పుడు రాసేవాళ్ళు కొన్ని శ్లోకాలు వదిలేశారు. అలా కొన్ని గతాలు అయినప్పటికీ మన కృష్ణ సార్ ఎక్కువ మనం మానారు మానవసం లేదు. అది వేదవ్యాస అనుగ్రహం సభ్యుడు విష్ణు సభ్యుడు దాట అనుభవం తాను వేసిన మధ్యలో అధిక భాగం మొత్తం కాకుండా దశించిపోకుండా కాపాడారు. కంఠస్థం చేసి పురాణాలు విద్యార్థులు ఇది అనుకుంటా మంచి ఆచరణలో పెడుతున్నారు. పురాణం నడతే కాకుండా ఆచరణలు పెట్టడం చాలా అవసరం. ఆకాశంలో చంద్రుడు ఉన్నంత మాత్రం చాలా చంద్రుడు ఉపయోగించిన చంద్రుడు ఉదయించాలి. ఆయన విద్య మన దగ్గర ప్రసరించాలి. విద్య ఉంటేనే చంద్రుడి విలువ ఆచరించేవాడు ఉంటేనే పౌరాణిక చంద్రుడు కూడా గొప్ప అదృష్ట శాతం ఇలాంటి మహానుభావులైన గొప్పలు కూడా కలిపారు. వింటున్నారు ధర్మం గురించి తెలుసుకుంటున్నారు ఆచరణ పెడుతున్నారు. చాలా మంది వృత్తులు భయపడేవారు. చాలా మంది ఇంట్లో ఒట్టు గట్టులో పెట్టుకొచ్చేటప్పుడు చేసేవారు. ఇప్పుడు వీధిలో బహిరంగంగా చక్కగా నారాయణ స్వాతన కనీసం బొట్టిగా పెట్టుకుని తరిస్తున్నారు. చాలా అవసరం. ఇంట్లో వచ్చి భగవనాశనం చేసి బయటకు వచ్చాక ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఉన్నాడే భయపడినంతగా వారు తరించారు. గౌరవం సమస్తం ప్రసాదించే పరమాత్మ విషయంలో ఎంత ధైర్యం ఉంటే అంత అంతగా అసలు ధైర్యం లేనటువంటి పిరికి వాడు అనుక్షణం మరణిస్తూ ఉంటాడు. మరణాలు ఎప్పుడైనా దెబ్బకూసినట్టు వాడు ఓ కర్పూరంతో వధించడం కానీ పిరికితనంతో చావకూడదు. మనుషులు 3 రకాలు ఉంటారు. ఒకటి బోధకుడు ఒకటి తెలియవాడు. ఈ రెండింటిని అదుపులో పెట్టిన ధీరుడు, నేను ధీరుడు కావాలని ఎప్పుడో ఒక్కడికి వస్తా కదా రైలుకి దిగుతాడు. రైలు మహావేగంగా వస్తుంటే చేస్తాం, చచ్చేవాడికి ఇంట్లో ఉంటే చదవండి బయట ఉంటే చదవండి అని వేగంగా వస్తున్న రైలు కట్టండి పెడితే అది కావాలని గురించి వెళ్తూ అవుతుంది కదా. ఈ ఒక్కడో ఉండకూడదు తిరిగి అమ్మో బయట పెడితే చచ్చిపోతాము అనే భయంతో ఎప్పుడు ఇంట్లో చదువుకోవడం అది ప్రమాదం. ఇక మొదలు ప్రమాదమే తిరిగి తరము ప్రమాదం. ఇప్పటి రెండు ఏళ్ళు ఇంట్లో కూర్చుని అస్సలు పెట్టిందా కూడా రాకుండా భయం ఉంటాడు బయట వస్తే చచ్చిపోతాడు అని ఆయన ఇల్లు ఉంది అలా మాట్లాడిపోతుంది. ఇంట్లో బయట మొక్కలు కొలుస్తున్నాయి ఆ ఇంట్లో అద్భుతమైనటువంటి వాడు వాటర్ ట్యాంక్ లో నీళ్ళు వస్తుంటే శాఖంతా నాని నానా రకాలుగా మాట్లాడిపోతారు. ఒక్కరికే ముందు తెచ్చిపెట్టుకోలేదు అయినా చచ్చేవాడు ఎందుకంటే ఇంట్లో రాకపోతే చచ్చిపోతాను అని వాళ్ళు చెప్పారు. జాగ్రత్తలు తీసుకుంటూ జీవించిన పెట్టుకోవడం చేయాలి. అలా 24 గంటలు ఇంట్లో పెట్టుకోవడం కూడా శరీరం కొలకాయ చెప్పి అనారోగ్యం వస్తుంది. అది ఏమో తిరిగితారు చిన్నగా చెప్పినటువంటి వాళ్ళు ఏమో కోరుకారు. ఈ రెండు కాకుండా జీవుడు జాగ్రత్తగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ధర్మం కోసం ప్రారంభిస్తాడు, కానీ అవసరం లేనటువంటి పిచ్చిపో జీవుడు. ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ప్రాణాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాణములు దీనికి స్కంద ప్రాణాలను ఎందుకు పెట్టారంటే స్కందులు 6 శత్రువుల్ని అదుపులో పెట్టడం కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప ప్రాణం. కామం, క్రోధం, లోభం, మోహం, మతం, మాత్సర్యం ఈ 6 భయంకర శత్రువులు. ఎంతటి వాటిగా ఈ శత్రువులు రెండు తీసుకుంటాయి. ఈ శత్రువుని నేను అదుపులో పెట్టాను, ఆ 6 శత్రువుని అదుపులో పెట్టడానికి ఆ ముఖాలు పెట్టుకున్నాను అని స్వరుడు ప్రభాస్తాంతో దర్శించాడు. ఈ 6 ముఖాలని మనం రోజు ఒక్కసారిగా తెలుసుకుంటే ఈ శత్రువుని మనము కూడా అదుపులో పెట్టడం జయించాం. చాలా మంది శత్రువుని జయించాలి అనుకుంటున్నా శరీరం ఉన్నంత వరకు శత్రువుని జయించడం అసంభవం. నీ శరీరం ఉన్నంత వరకు శత్రువు ఉంటాడు, కానీ శత్రువుని అదుపులో పెట్టడం అవసరం కాదు. ఎంతవరకు అవసరం అంతవరకు దాన్ని కూడా అదుపులో పెట్టాలి. కోరికలు ఎప్పుడూ అదుపులో ఉండాలి. కామమానగా కోరిక, కోరికలు అదుపులో లేకపోతే ప్రమాదం. కోరికలు అలా పెరుగుతూనే ఉంటాయి, తీర్చుకునే వృత్తి కోరికలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. నిజాలకు రావడం కాకపోయిన శాంతి అభిషాష్టవంతునేవాదివర్హతే అని ఏ మహారాజు గారు భాగవతంలో చెప్పాడు. కోరికలు ఇటువంటి తీర్చుకునే వృత్తి పెరుగుతూనే ఉంటాయి. కోరిక తీర్చుకోవడం వల్ల కోరికలు అదుపులోకి రావు. అలాగే అనుభవించే వృత్తి ఇంకా 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 కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇంకోటి అన్నం తిందాం బట్టి మనం బజ్జీ వేసుకుంటున్నాం మళ్ళీ కొత్త బజ్జీ తినవలసింది, మంచి బట్ట కట్టాం తృప్తి కాదు, ఇంకా కొత్త బట్ట ఇంకా ఇప్పుడు కొత్తలు సంపాదించాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ నెల ఒకసారి కొత్తగా మర్చి పడతారు, ఆ నెల ఒకసారి అదే మర్చి పడుతారు ఇచ్చేస్తా కాదు. ఇలా అనేక లేని కోరికలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవడం కాదు మన అదుపులో పెట్టారు. అందువల్ల ఎవరు ఏమని కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు అదుపులోకి రావు. ఉదాహరణ చెప్పాడు హమిష కృష్ణవర్తమేవ భూయేవ అభివర్తతే. అగ్నిగుండం ఉంటుందని యజ్ఞం కోసం ఒక యజ్ఞగుండం ఏర్పాటు చేసి ఆ యజ్ఞగుండంలో కట్టెలు వేసి కట్టెల్లో బాగా నెయ్యి పోసి మంట ఏర్పాటు చేశారట. ఈ యజ్ఞగుండంలో నెయ్యి పోయే పోయే పోసుకుంటే పౌత్రం ఉంటుంది. అగ్నిగుండం కలవాల్సాలంటే అగ్నిలో నెయ్యి పోయకూడదు, నెయ్యి పోస్తే ఇంకా మరొక్కు అంటారు మంట పెరుగుతుంది. అదే అగ్ని కలవాల్సాలంటే నీళ్లు పొయ్యాలి. అలాగే కోరికలు ఎందుకు ఉండాలంటే కోరికల్ని తీర్చుకోవడం మానేసి నీ తుచ్చమైన కోరికలు జయిస్తాను అని గట్టిగా అనుకుంటే చాలు. అనుకున్నంత బాగా కోరికలు అదుపులోకి వచ్చి చేరతాయి. ఇవ్వకపోతే ఎక్కడ మనకు అదుపులో వస్తాయి ఉంటాయి. కోరికల్ని తొక్కాలి, వాటిని మనం తలుచుకుంటే మన ధనశక్తులు అదుపులో పెట్టగలం. పూర్తిగా జయించమంటం లేదు, తగ్గించుకుంటున్నాడు కోరికల్ని తగ్గించుకో. నీకు ఎంత అవసరమో అంతవరకే కోరికలు తీసుకో. ఆకలి తెలిసింది, ఆకలికి అవసరమైనంత మాత్రమే అంటే ఎక్కువ తింటే అనుకుంటాం. పొద్దున లేవగానే కాఫీ తాగాల్సి వస్తే ఒకప్పుడు అదంతే ఊ తాగడం ఎక్కువ పడితే ఈ కాఫీ టీలు కూడా నిన్న ఆరోగ్యం పాలు చేస్తాయి. అలా శరీరంలో సంబంధించిన ఏ పూరికలైతే అదుపులో పెట్టకపోతే అది ప్రమాదం. ఇది రెండవది కొరం. ఇంకా ప్రమాదం కొరం ప్రమాదం అనేది మృత్యుకు మొదలుపెట్టేది. మనిషికి చౌకు మొదలు కారణం కోపమే, తన కోపమే తన శత్రువు అన్నారు. కోపం చూస్తే ఇంద్రియాలు కొడుకు తగ్గించుకుంటాయి. ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కేవలం కోపం వల్ల పాడైపోతాయి. ఎంతో మంది కోపం వల్ల అపమృత్యు పాడయ్యారు. నువ్వు ఏడు పడుకోవలసిన వాడు పాపం వల్ల చచ్చిపోతాడు. పాపం చేస్తే కాకపోతే ఇంట్లో పాపం వస్తే ఎక్కువ మంది ఏం చేస్తారన్నమాట, తలుపులు ముందు బాగుతారు. బట్టలు పాపొస్తే భార్య అది తలుపులు బాధేవాడు, భార్య మీద పాపం వస్తే తలుపులు బాధే భర్త. ఇలాంటి వాళ్ళు కాళ్ళతో తలుపు తరగతి కాళ్ళు ఉంది తలుపులు పడతాయి. ఇప్పుడు తలుపులు పట్టి కూడా పాపంటే నష్టం పోయి పాపంతో చేతిలో ఉన్న శేషాలు బాగుపడితే ఉన్నారు, అన్నం తీసిన ఎవరైతే కొట్టిన వాళ్ళు ఉన్నారు, చివరికి క్రమక్రమంగా శరీరాన్ని పోటీ చేసుకుని నశించిపోయేవాడు ఉన్నారు. కాబట్టి కోపము కూడా అపమృత్యులకు మూల కారణం. దానికి కూడా అదుపులో పెట్టారు. రాముడిని చూసి నేర్చుకోవాలి. రామాయణము వినడమే కాదు, పారాయణం ఏంటే కాదు. ఈ పారాయణ వచ్చే ఉపయోగం ఏంటంటే రాముడి గుణములను మనము ఆవాహన చేసుకుని వాటిని కూడా పూజ తప్పకుండా పరిపాలించాలి. పరిపాలిస్తే ఓహో అనవసరంగా రాముడు కోపం తెచ్చుకోడు కానీ అవసరం ఏదైతే తెలుసుకుంటాడు కోపాన్ని ఆవేశింపు చేసుకుంటాడని తెలుసుకోవాలి. అప్పుడు మనిషి బాగుపడతాడు. మూడవది లోపం. ఇంకా కూడా ఈ పిసిగుంటారు డబ్బులు పోగేస్తారు అన్నమాట. ఇచ్చేది ఏడు ఇంట్లో పడుకుంటే ఇల్లు అరిగిపోతాయి. పడవ ఇంట్లో తాళం వేసేసుకుని బయట అరుగుదే పడుకుంటారు. నేను అడిగారు ఆయన ఎవరై ఎప్పుడు ఇంట్లో పడుకో బయట పడుకుంటాడు ఇంట్లో పడుకుంటే రాళ్ళు అరిగిపోతాయి. ఇంకెందుకు ఇల్లు అడుగుతాం వర్షం దగ్గర పడుకుంటే వర్షం అరిగిపోతాయి. వార్తలు పక్కన వార్తలు మీరు స్నానం తీసుకోవడమే ఇదేంటంటే అమ్మో వార్తలు కూడా పడితే మా వార్తలు టైంకి మా ఇంట్లో నీరు వేసి పక్కకి వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ నీళ్ళు పోతే లోపల నష్టం అవుతుంది. అమ్మ చచ్చిపోవడానికి సుఖపడతారు కానీ రైతులు ఆటలు వేస్తే వాటర్ వస్తుంది కదా పక్కన ఇస్తే ఒక పది పడు పెట్టారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్తే ఒక కాఫీ తాగలేదు. దీనికి లోపం అని పేరు. లోపశ్చే రముడి నెలకి లోపం అనేది ఒకటి ఇక అందరికీ దుఃఖడం మొదలెట్టలేదు. ఇక నాలుగు కోపం. కోపం అనగా ఇది నాది, ఇది నా దగ్గరే ఉండాలి, నీరు నా వాడు అని ఒక విచిత్ర భావన. కొంతమందికి గృహముల మీద కోపం, కొంతమందికి ఇంట్లో వాడ వస్తువుల మీద వ్యాపకం, మరి కొంతమందికి మనుష్యుల మీద, కొందరికి జంతువుల మీద. ఆయా జంతువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మోహం ఉంటుంది. 24 గంటలు మనకు పరిచయం ఉండదా తెలుసిన ఒక్కొక్కరు బయటకు వచ్చారంటే 24 గంటలు పడాలి పని చేస్తూ ఉంటారు. మేము పడవాడు ఎవరి వారి ఆయ వ్యాపం, కొందరికి భక్తుడు వ్యాపం, కొందరికి గృహం వ్యాపం. నేను జరిగి ఒక ఆయన ఉండేవాడు రోజుకు 350 ఇళ్ళను దులిపేవాడు అన్నమాట. అయితే అసలు కష్టపడి కట్టుకుంటే ఈ ఇంటికి దూరు దూరుకుంటేమో రాళ్ళు ఎక్కడ అలవరిపోతాయి కాదు ఉండేవాడే. ఇలా ముందు చచ్చిపోయాడు ముట్టి పొట్టి చచ్చిపోయాడు. నేను చెప్పులు సింహాసనం పెడితే అదే పరిపాలిస్తున్నాను చెప్పులు లేకుండా అయిపోయారు, చెప్పులు విడిపోయారు, మళ్ళీ దిగిరాలి అవునా. ఇవన్నీ పిచ్చి పాట. ఈ బలం అనేది ఇంకో గొప్ప శత్రువు. ఈ చిట్ట చివరి శత్రువు మాత్సర్యం. ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేని తను ఎవడైనా పెరుగుతుంటే వాడు ఎవరి ప్రమాదం వస్తారు. వాడు బాగా కవిత్వం చెప్తే ఈ మాత్రం కవిత నేను చెప్పలేను అంటాడు. దాన్ని తీర బయలుస్తే రోడ్డు వాడతారు. మూలుగు 30 గంట ఒక్కొక్కటి కొంతమంది అయినా ఇతరుల మీద ఈర్షి పోదు. ఇతరులను పడగొట్టడం కోసం ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళకున్న కీర్తి మీద ఉంటుంది, వారికి ఉన్న ధన మీద వ్యాపకం ఉంటుంది, శక్తి ఉండదు. అందుకని వాళ్ళని అనవసరంగా ద్వేషిస్తూ ఉంటారు. ఈ 6 శత్రువులను జయించాలంటే 6 ముఖములు కలిగిన స్కందుడిని గట్టిగా పట్టుకోండి అని కాకపోతే అలాంటి స్కందుని దివ్య చరిత్రలో భాగంగా
మాగేశ్వర ఖండం ప్రారంభించుకున్నాం. అందులో ప్రారంభ ఖండం మాగేశ్వర ఖండంలో కేదార ఖండం. ఇప్పుడు మనం చెప్పుకునే కేదార ఖండంలో ప్రారంభమే ఇప్పుడు ఎంతవరకు నేను మీకు అందించిన సారం. కేదార ఖండం వరకు ఇచ్చిన సారాంశని ఇంతవరకు ఈ ఆరు సూత్రుల్ని అదుపులో పెట్టండి అనే సారాంశం. కాబట్టి కేదార ఖండం ఎలాగంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఇందాక నేను చెప్పిన కామక్రోధ లోప మోహ మదమాత్సర్యాలని అదుపులో పెడితే చాలు, అవి పెంచు పెరగకుండా చూసుకుంటే చాలు. ఆలయాల్లో పిచ్చి మొక్కలు పెరిగితే ఏం చేస్తున్నాం మనం, గుడిపడి అనే పేరుతో అప్పుడప్పుడు చేరి పీకి అవతలు పారేసాం. గుడికి చాలా వరకు ఆ మొక్కలు పాడు చేస్తాయి, ఆ మొక్కలు తీసాం. అందులో కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయట, కొన్ని ఎలర్జీ తెచ్చిపెట్టే మొక్కలు ఉన్నాయట, వాటిని తీసేసాం. ఎలర్జీ తెచ్చిపెట్టే మొక్కలు పీకి పాకారం పెట్టి ఎలర్జీ ఇచ్చే మొక్కలు అంటే తులసి మొక్కలు లాంటి వాటిని పెంచాయి. అలాగే ఈ పురాణాదులలో ఉన్న సారమును స్వీకరించాలి, ఏదైనా దోషం ఉంటే తీసి పక్కన పెట్టాలి. ఒకప్పుడు నైమిషారణ్యంలో ఈ స్నాత పురాణం విషయంలో సౌదకారి మహర్షులకు ఒక అనుమానం వచ్చింది. మలం దక్షుణ్ణి పాడు చేసిందని విన్నాం మేము. దక్షుడు ఎందుకు మలమెత్తి శివుడితో ద్వేషం పొందాడు, విరోధం పొందాడు, ఈ కథ చెప్పాలగా అప్పుడు సూర్యుడు వాళ్ళకి నందీశ్వరుడు ఒకప్పుడు దేవతలకి చెప్పిన కథ, స్వయముగా నందీశ్వరుడు చెప్పిన కథ నేను మీకు చెబుతున్నాను. ఎందుకంటే మహాత్ముడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభ కాలంలో సృష్టి చేయడానికి కొంతమందిని సాయంగా తన శరీరం నుంచి తాను సృష్టించుకుంటాడు. భగవంతుడు అభిమనుడు తాను చేయగలడు కానీ తానే చేస్తే బాగుండదు కనుక తనకి కొంతమంది సహాయకుల్ని తానే గుర్తించుకుంటాడు. అభిమనుడు తానే చేయకూడదు కదా, బ్రహ్మగారే సృష్టి చేసి ఆయనే పోషించుకొని ఆయనే రక్షించుకుంటే ఇది ప్రజల వల్ల ఉపయోగం ఉంది. తత్వగారే పైకి పెట్టుకుని ఆయనే దీపారాధన చేసుకుని ఆయనే విగ్రహంతో ఆయనే అలంకారం చేసి ఆయనే గుడికి వెయిటింగ్ చేస్తే మీ భక్తులు ఏమైపోతారండి అంటే నేనే చేసుకుంటే ప్యూర్ టూ ప్రిన్సిపల్ నేను ఒక్కడే. అందుకని ఒక్కొక్క పని ఒక్కొక్కటి పెట్టాలి. ఆర్గనైజేషన్ కోసం ఒక ఆయన పెట్టాలి, యూట్యూబ్ ఒక ఆయన పెట్టాలి, అర్చనకు ఒక ఆయన పెట్టాలి, జై శ్రీరామ్ అంటానికి ఒక ఆయన పెట్టాలి, బైబుల్ ఒక ఆయన పెట్టాలి, లైవ్ ఇవ్వడానికి ఇంకొక ఆయన పెట్టాలి. అప్పుడప్పుడు నేను చెప్పిన మాట పెట్టావా లేదా అంటానికి ఇంట్లో ఇద్దరు పెట్టుకోవాలి. ఇలా అన్ని పనులు వాళ్ళకు వాళ్ళకి పురమాయన సంపదే కష్టం కదా, అన్ని అరేంజ్ చేసుకుంటే బాగుండదు అవునా. అలాగే బ్రహ్మదేవుడు కూడా ప్రజాపతులు సృష్టించాడు, మరి ఇచ్చి పులస్త్యుడు, క్రతువు, కర్ణుడు, దక్షుడు, అంగిరుడు వీళ్ళందరూ అలాంటి మహానుభావులు. వాళ్ళలో దక్ష ప్రజాపతి ఎక్కువ శక్తివంతుడు, కారణం ఈశ్వరుడు ఆయన మీద వాత్సల్యంతో అవసరమైతే ఎవరినైనా శిపించగలిగే శక్తి, శిక్షించగలిగే శక్తి ఇచ్చాడు. శివుడి కటాక్షంతో దక్ష ప్రజాపతి చాలా ఒప్పడైపోయాడు. పైగా ఆయనకి ఏకధాటిన 60 మంది కొడుకులు ముందు పుట్టారు. ఈ 60 మంది నారదుని అనుగ్రహంతో తపస్సు వెళ్ళిపోయారు. దాంతో దక్షుడి కోపం వచ్చింది. 60 మంది కొడుకుల్ని ధర్మాత్ములు సృష్టించుకుంటే వాళ్ళందరూ అడుగులు పంపేసేవా, నువ్వు ఈ రోజు నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా సంచార జీవితం గడుపుతావుగాక, నీకు నిలబడి ఉండకుండా పోగాక అంటాడు. ఈ శాపాన్ని విష్ణుమూర్తి కొంచెం మార్పు చేసి నువ్వు పెట్టిన శాపం వల్ల నారదుడు లోక శ్రేయస్సులు చేకూరుస్తున్నాడు అంట. అందుకే నారదుడు సంవత్సరం ఎప్పుడు నారదుడు 5 నిమిషాలు కూడా విసిరా తీసుకోడు. ఎప్పుడు చూసినా ఎప్పుడే పురాణాలు చెబుతూనే ఉంటాడు, ఎప్పుడు వైకుంఠంలో చెబుతాడు, ఎప్పుడు భూలోకంలో ఉంటాడు, ఎప్పుడు స్వర్గంలో ఉంటాడు తెలియదు. ఈ క్షణంలో ద్వారకలో ఉంటాడు, మరో క్షణంలో హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ ఏంటంటే దగ్గర ఆయన పేరు చెప్పాడు కదా ఈయన అనుకునే లోపు వాళ్ళే స్కాత పురాణం చెప్పాడు. ఈ కాలంలో చక్రాలు పెట్టి సంచార జీవి అయ్యేలాగా శాపం దక్షుడు పెడితే ఆ శాపాన్ని విష్ణువు లోక శ్రేయస్సులు ఉపయోగించేలా చేశాడు అనమాట. ఒక్కొక్కప్పుడు మహాత్ముల శాపాలు కూడా ఉపయోగపడతాయి. ఆ తర్వాత దక్ష ప్రజాపతికి వరుసగా 27 ముగ్గురు గుర్తుకొచ్చారు, వాళ్ళని చంద్రుడికి ఇచ్చి పడి చేశాడు. ఆ తర్వాత 11 గుర్తారు, వెంటనే కశ్యప ప్రజాపతికి ఇచ్చి పడి చేశాడు. ఇలా చాలా మంది కొడుకులు కూతురు పుట్టాక చిట్ట చివరిగా కూతురు పుట్టిందంటే ఆవిడ పేరు సతీదేవి, సాక్షాత్తు జగదంబ. ఆది పరాశక్తి యొక్క అంశంలో గుర్తింది సతీదేవి. అందులో సతీదేవి అంటే కామవారే. ఈ శక్తిని విష్ణువు ఆజ్ఞాపించగా బ్రహ్మగారు ఇది నీకు శిరోధార్యం అని చెప్పగా శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మొదట్లో శివుడు అంటే అది భక్తుందండవు, తర్వాత అంటే మనకు వచ్చింది కానీ. అందున శ్రీమన్నారాయణుడు ఆజ్ఞాపిస్తే ఆ మాటకి తెలువలేదు. అందుకే విష్ణు ఆజ్ఞాపించి ఈవిడ అమ్మవారు శివుడికి భార్య కావాలి అనగానే అలాగే అన్నాడు. పైనుంచి తన తండ్రి బ్రహ్మగారు కూడా అదే మాట అన్నాడు. ఇన్ని కారణముల వల్ల ఈశ్వరుడి ఆజ్ఞ వల్ల సతీదేవి శివునికి పత్తిని అయ్యింది. కొంతకాలం బాగానే నడిచింది. క్రమక్రమంగా దక్షుడికి మదం పెరిగింది. ఎందుకంటే ఎక్కడికైనా చెక్క మధ్య మొదలెట్టారు అందరూ. శివుడు గొప్ప ఉంది, విష్ణువు గొప్ప ఉంది, బ్రహ్మ గొప్ప ఉంది, అక్కడ గుర్తులు అంటే నువ్వే గొప్పవాడివి, నువ్వు ఎటువంటి వాడు, ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్న పొరలు ఎవరన్నా చేయగలిగారా, నువ్వు తలుచుకుంటే శూన్యం నుంచి మాన్యం సృష్టిస్తావు, నువ్వు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలవు, అందరూ నిన్ను పట్టుకుని పూజించవలసిందే అని పోగడేశారు. ఇదే ప్రమాదకరమైనటువంటి కొంచెము జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి మానవులకి ఈ పొగడతలు పంపలు ముంచి పెడతాయి. సర్వనాశనానికి మూల కారణం పొగడత. మేము ఎందుకు పొగుడుతూ ఉంటామని అంటే మిమ్మల్ని పరీక్షించాలని పొగుడతాం. నేను అంత గొప్పవాడు నేను పొగిడానంటే అది మిమ్మల్ని అప్పుడప్పుడు పొట్టులో వేయడానికి తెలిపేటట్టు. వీడికి ఎంతవరకు అహంకారం చెందుతాడు, దీనివల్ల వీడి గురుపెట్టి పెరుగుతుందో తగ్గుతుందా అప్పుడప్పుడు అనమాట. ఆయన అంత గొప్పవాడు అంటే ఈయన అంత గొప్పవాడు అప్పగొప్పలు లేకపోతే గొప్పవాడు వీడు తిరుగులేదు, వీడు అంత అమ్మవాళ్ళు వీళ్ళు అంత అయ్యవాళ్ళు అనగానే అంటే పొగిడారు. అదే చెప్పాడు, ఇక నన్ను మించిన వాడు ఏడు అనుకుంటాడా లేడా అని కొంచెం అనుకుంటాం. మీరు ఏం చేస్తారన్నమాట, గురువు గారు కేవలం ప్రేమతో దీనిచ్చారు కాబట్టి మనం అహంకరించకూడదు అనుకుంటారు. అనుకుంటే గ్యారంటీగా మహాంకులు అయిపోతారు. నా పేరు చెప్తారా ఒకటి రెండు సార్ అని నా దేశం తెలియసి ఇక నన్ను మించిన వాడు నేనే నెంబర్ వన్ అనుకున్నారా ధామని దక్షుడు పెడిపోయి పడిపోతారు. అలా పడకుండా చూసుకోవడం కూడా అర్థమే. బ్రహ్మదేవుడు పొగిడినట్టుగా, విష్ణువు పొగిడినట్టుగా, శివుడు పొగిడినట్టుగా నేను పొగుడుతానమాట. తిరుమూర్తులు దక్షుడు పొగిడారు, కేవలం దచ్చగొట్టారు. ఇక భూలోకంలో ఉన్న గురుడు అయితే చెప్పే లేకుండా ఓ దక్షాణం లేకపోతే శివుడికి ఎక్కడ ఉన్నది, నువ్వు లేకపోతే విష్ణుమూర్తి పూజ ఎక్కడ ఉంది, అసలు నువ్వు లేకపోతే యాత్ర లేవు, నువ్వు లేకపోతే యూట్యూబ్ లేదు, నువ్వు లేకపోతే ఐట్యూబ్ లేదు, అది లేదు పడేసాయి. దక్షుడు నిద్ర అనుకున్నాడు అది ఇదంతా రాసేటి అనుకున్నాడు. స్థాయికి వెళ్ళిపోయింది, మరి మామూలు స్థాయి కాదు, ఉచ్చస్థితికి వెళ్ళింది అహంకారం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన అందరూ పొగడం మొదలెట్టారు. త్రిమూర్తులు కంటే ఈయన ఎక్కువ పొగడం మొదలెట్టారు. ఎందుకని త్రిమూర్తులు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసి దీన్ని కనుక అది పెద్ద సమస్య. ఇక్కడ త్రిమూర్తులు ఎక్కడికెళ్ళారట, దక్షిణ అడిగేవారు వాడు ఉంది బ్రహ్మగారు తీసుకురావాలి అంటే ఈయన బ్రహ్మగారి ఫోన్ చేసి బ్రహ్మగారు మీరు పలానా చోట వెళ్ళాలనేవాడు. బ్రహ్మగారు చేస్తాం అయ్యవాడు శివుణ్ణి ఇదో పలానా కార్యక్రమం చేయాలంటే అలాగే అయ్యవాడు. ఇక విష్ణువు సంగతి చెప్పేది మట్టిగా మట్టిగా బాగా పరీక్షిస్తాడు. ఆయన పరీక్ష చాలా గొప్ప మాయ, వైష్ణవ మాయ. ఆయన్ని తట్టుకోగలిగితే చాలా కష్టం కానీ కష్టం. ఇప్పుడు ఈ వెంటనే చేసరికి ఇక నన్ను మించినవాడు తెలుగులేడు అనుకోవడం మొదలెట్టాడు. ఇట్లా ఉండగా ఒకనాడు బ్రహ్మగారు ఒక మహాసభ వేద సభ నిర్వహించాడు. ఆ వేద సభకి బ్రహ్మగారే అధ్యక్షుడు, ఈశ్వరుడు ముఖ్య అతిథి, విష్ణు మాత్రం భవిష్యత్తు తిరిగిన వాడు. ఈ సభకి అనుకోవడం ఈ దక్షుడు మా ఒట్టిగా తగలనుకొని ఆయన మాత్రం సభకి చీఫ్ గెస్ట్ గా రాకపోమన్నాడు. ఎవరు అందరినీ చీఫ్ గెస్ట్ గా పిలిచేసి వచ్చేస్తారా? గురువు గారు పిలిచేస్తే చాలా పెట్టే వచ్చేయండి వచ్చేయడం మన చేతిలో తిరుగుమాయన ఆయన డిగ్రీలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు గుడివడికి వెళ్ళాలో, ఎప్పుడు గ్రామపై వెళ్ళాలో, ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలో గురువు గారికి బాగా తెలుస్తాయి. అందుకని ఆయన జగద్గురు, కృష్ణ మధ్య జగద్గురు అన్నారు. ఆయన మాత్రం బ్రహ్మణ కూర్చున్నారు. ఇప్పుడు ఈ దక్షుడికి ఒకటిగా కొట్టాలి అంటే కావాలని శివుడు వచ్చాడు, భరుడు వచ్చాడు, హరి కాదు. బ్రహ్మగారు నిర్వీకారంగా సభలో పద్మాసనం మీద కూర్చున్నాడు.
ఇక ఎక్కడెక్కడ నుంచో ఋషులు వచ్చారు, కౌటిల్యుడు వచ్చాడు, అత్రి వచ్చాడు, వరీక్షి, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కడువుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, వైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కల్పి, దుర్వాసుడు, భగుడు, వేకర్పాలుడు, మాండవ్యుడు, జైమిని, పైరుడు, పైశంపాయుడు, సుమంతుడు, భగుడు, దాల్పుడు, ఒకరేమిటి ఎక్కడెక్కడి వారు మహానుభావులు వచ్చారు. ఆ రోజుల్లో కరోనా భయం లేదు కనుక ఇలా ముందు కొట్టలు కట్టుకోకుండా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు తప్పనిసరిగా మీ అందరూ చూసి ఎవరు ముసుకుంటాం కదా కనుకుంటారు. ఈ మధ్య నాకు అవధానంలో ఒక సమస్య ఇచ్చారు నేను ముసుగులు దాచు దొంగలంటూ మొత్తము బాల మధ్యాన్ని సాగాడి. సరిగా ఇది ఒకసారి చూడండి, ఈ అవధానంలో నా వెనక ఒక అద్భుత నిజ శక్తులు కనబడుతుంది, అమ్మవారు కనబడుతుంది. కాకపోతే వాడు నోట్లో నుంచి నోట్లో మాట వస్తూ ఉంటే ఏం ఆశలు తల్లికల్ మరణ గారు ఇక్కడ పెద్ద ఎవరు వాడు పెట్టారు పెద్దాక పెద్ద చూసుకుంటే నేనేనా అంత వేగంగా చెప్పానా ఆచరిస్తున్నాడు అంత పూర్వమైన అంత క్లిష్టం పరుస్తున్నారు. ఆయన పరమైన నోట్లో మాట ఉంటూ లేదు మహాయితే రెండు మూడు నిమిషాలు కొత్త ఆశ వస్తుంది గ్యారెంటీ పెట్టింది. కారణం ఎరుపు ఒక దిగే చెప్పేది ఆ చెప్పారు అంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వేసుకోవాల్సి వస్తుంది. వేసుకోకపోతే ముస్కు మాస్కు రిస్కు కనుక మీరు అందరూ ఇక్కడ వచ్చే ముందు మాస్కులు వేసుకుని ఎందుకైనా ఇద్దరు బయటకు ఒకటి ఇంట్లో రెండు డ్రస్కులు కూడా వస్తారు. ఈ ముస్కుల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చే హస్క్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ముస్కు వల్ల ఎవరికి రావడం అప్పుడు మీరు ఏమంటున్నా కొడుకు అర్థం కాదు కావాలంటే చూడండి ముసుగు వేసుకునే అది తీయకుండా మాట్లాడితే ఎవరికి రావడం కాబట్టి ఒక విధంగా భక్తులు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదో పక్కన పెడితే ఆ రోజుల్లో అంతమంది మహర్షులు హాయిగా యోగులు కనుక వచ్చారు. ఈ యోగులు మన కోసం చాలా గొప్ప ప్రక్రియలు ఇచ్చారు. అందులో ఒకటే నేను మొన్న చెప్పిన పేపరస అది వాడిన వాళ్ళు ఎవరైనా రోజు లేదంటే అవ్వలేదు. సో మరంగా రెండు చెంపులు నీళ్లు మరగబెట్టండి బాగా అందులో వేపరం వేసేయండి మరిగిన తర్వాత తినే పసుపు కెమికల్స్ పసుపుతారు అందులో వెయ్యి ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగా పచ్చ కర్పూరం అంటే లడ్డూలు ఒడ్లు వేసి ఆహారంలో వేసి కర్పూరం వేయండి. పొద్దుటి రోజు ఇచ్చే సాయంత్రం రోజు ఇచ్చే తాగండి చేతులు ఇలా దాంతో తుడుచుకోండి మూతికి రాసుకోండి మీ జోలికి ఏ వైరస్ వేరియస్ క్రిములు ఏమి రావు అదే మనల్ని కాపాడతాయి. కానీ ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మందుల కోసమే వీటి దారి కూడా చేస్తారు వేపెట్టు కూడా తప్పేస్తారు నీ దగ్గర కావాలి వాటిపై కెమికల్స్ అనేసి చాలా మంచిది. అసలు ప్రకృతి మనకు గొప్ప వరవండి ప్రకృతిని విడిచిపెట్టి వికృతి చేసుకుని పాటించారు. ఇదొక పక్కన పెట్టండి పురాణాల్లో చెప్పిన వాళ్ళు చెప్పారు మీకు గరుడు పురాణం అగ్ని పురాణం అవే చెప్పారు వాటిని వాడండి దానివల్ల చాలా రోజు అక్కడ పొద్దున్నో చెప్పుడు సాయంత్రం చెప్పుడు పెట్టేయండి అంత కష్టంగా ఒక్కొక్కటి మార్చుకోండి దాన్ని చేతితో తులుచుకుంటారు కొంచెం తాగుతారు ఆ తర్వాత ఆరోగ్యంగా కూర్చోగలుగుతారు. పూర్వకాలంలో ఈ మందులు ఉన్నాయి ఇంకు మొన్న వ్యాక్సిన్ ఉన్నాయి ఏమి లేని రోజుల్లో ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు చిత్ర ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా ఆయుర్వేదం ప్రకారంగా నడుచుకున్న వాళ్ళంతా వేల సంవత్సరాలు జీవించారు. వాళ్ళు మనం పక్కన పుట్టుకొచ్చి 87 తెలిసినా పూర్వ పక్షులు వేల సంవత్సరాలు జీవించారు తెలిసినా ఆరోగ్యంగా జీవించారు. మన నాన్నగారి కాలంలో 7 టీకాలు లేవు 97 దగ్గారు 9 దగ్గారు. కాబట్టి ఎందుకు చెప్తారంటే మనం వాటిని కూడా పాటిస్తాం పాటిస్తే అంత సరే ఈ రుచులు అంతా వచ్చి కూర్చున్నారు వేల సభ ప్రారంభించాలి ఆఖరి అందరూ వచ్చిన తర్వాత చిట్ట చివరికి వచ్చాడు లేట్ గా రావడం దక్షుడికి ఒక అలవాటు ఎందుకు వస్తాడు ఆఖరి నేను వచ్చాక వీళ్ళు లేట్ నిలబడతారా లేదా పరీక్షించడానికి వచ్చాడు వాడి కర్మ ఒకసారి కర్మగా లేట్గా వచ్చామనుకోండి అందులో ఎవరైనా ఉంది ఇప్పుడు పురాణ మధ్యలో లేస్తారా మీరు అంట ఎవరు కదా ఇక్కడికి పురాణం చెప్పడం మొదలు పెట్టాక నేను ఒకసారి ప్రార్థన చేశాక సాక్షాత్తు భగవంతుడు వచ్చినా లేవకూడదని ఆయనే చెప్పాడు కృష్ణానికి విషయం. అందుకే సూత్రుడు పురాణం చెబుతూ ఉంటే బలరాముడు వస్తే లేవలేదు నాతో బలరాముడు పాపం వచ్చింది వేరే విషయం అనుకోండి. కానీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకా పురాణం మొదలయ్యాక అయ్యేదాకా స్వస్తి అయ్యేదాకా మధ్యలో లేవకూడదు నేను మీరు కూడా. అయితే మళ్ళీ ఒక అనుమానం మాలో కొంతమంది శరీరములలో ఫ్యాక్టరీలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీలు అసలు మధ్య మధ్యలో లేవచ్చా, వాడు లేవచ్చు అంటారు. రోమగ్రస్తులు ఎప్పుడు వెళ్ళవచ్చు, మత్యులకు నిజేచ్ఛ చేయరు, రోగము పొందిన ఎప్పుడు అప్పుడు మానవునికి రోగం వచ్చినప్పుడు ఎన్నిసార్లు పెట్టవచ్చు, దగ్గు వస్తుంది పాపం, లేదా మలమూత్రములు ఉధృతిని అదుపులో పెట్టలేని దురదృష్ట స్థితిలో ఉన్నాం, కాళ్ళు లాగుతున్నాయి, లేదా మధ్యలో టాబ్లెట్ తీసుకోవాలి, అలాంటి వాడు లేవచ్చు. అన్ని బాగున్నవాడు మాత్రం కావాలని లేవకూడదు, పౌరాణికులు లేకూడదు, శ్రోతలు లేకపోవడం అన్నమాట. అందువల్ల ఏం చేస్తారు, ఒక అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే, కాలకృత్యాలు ఉన్నప్పుడు మాత్రమే లేవండి, లేకపోతే అసలు లేవకూడదు. లేదా గురు కార్యమునకు లేవచ్చు, ఇప్పుడు ఆ వైద్యం ఉన్నాడు బయట పెంచాలి అప్పుడు ఆయన లేవచ్చు, లేదా ఈ లైవ్ ఇచ్చేవాడు ఉన్నారు వాళ్ళు లేవచ్చు బయట ఎలా ఉండకూడదు, ఏమిటది సమయంగా లేకపోవడం, కాలక్షేపానికి లేకపోవడం. కానీ ఈ వ్యక్తులు నేస్తాలు ఏదో పరీక్షించడానికి ఆ కథ దక్షుడు వచ్చాడు, రాగానే అందరూ రైతు నిలబడ్డారంటాయి, అతనికి భృగు మహర్షి కూడా లేచాడు, ఎందుకైనా మంచిదే తగాద ఎందుకే, కానీ ఇద్దరు లేవలేదు, బ్రహ్మ లేవలేదు, శివుడు లేవలేదు. బ్రహ్మ అంటే దక్షుడికి తండ్రి, తండ్రి కొడుకు స్థితి లేస్తాడండి, అమ్మాయో అబ్బాయో అల్లుడు వస్తే నేను లేవకూడదు కదా, తండ్రి కంటే ఉన్నత స్థాయి కదా మామగారంటే, కాబట్టి లేవకూడదు. అలాగే ఒక అబ్బాయి పురాణం చదువుతుంటే మన నాన్నగారు లేవకూడదు, మన నాన్నగారు నా కోసం లేవాలా, మహాపాప కదండి, తగ్గిన వాళ్ళు లేవచ్చు. అందుకని దక్ష ప్రజాపతి తన కొడుకు కనుక బ్రహ్మ లేవలేదు, ఋషులు లేచారు, శివుడు అసలు లేవలేదు, ఎందుకంటే శివుడు వీడందరికంటే స్థాయి కలిగిన వాడు, ఆయన ఎక్కడ, మహానుభావుడు ఎక్కడ, సర్వవ్యాపక అనంత దివ్య శక్తి శివశక్తి అండి, శివశక్తి ముందు ఏ దిక్కుమాల శక్తి అయినా లొంగిపోవలసింది, అందుకని శివుడు దిగులుకారంగా యోగ స్వరూపుడు యోగేశ్వరుడు అలా కూర్చున్నాడు. దక్షుడు అందరినీ ఆశీర్వదించాడు, తనతో సమానమైన భృగువు లాంటి వాళ్ళందరినీ అభివాదన చేసి అభినందించాడు. బ్రహ్మగారి తండ్రి కనుక సాష్టాంగ నమస్కారం చేశాడు, శివుడి కేసులా చూశాడు, కొరపరా చూశాడు, పళ్ళు పటపట కొడుకుతూ చూశాడు, శివుడు ఎవరు పట్టించుకోలేదు. లేస్తాడేమో అల్లుడు గారి ఇంకా ట్రై చేశాడు, అబ్బే కొంతమంది ఇలా చేయడానికి ట్రై చేస్తారని అప్పుడు చేయొస్తాడు, లేదా పడతామంది మండిపోతూ శివుడు యోగేశ్వరుడు కదా అలా కూర్చున్నాడు. ఇప్పుడు దక్షుడు ఆసనంలో కూర్చున్నాడు కానీ మనశ్శాంతి లేకుండా పోయింది, వెంటనే మళ్ళీ ఆసనంలోంచి లేచాడు, చూచారా మహర్షులారా ఈ శివుడి అహంకారం, పిల్లనిచ్చిన మామని కదా, నేను వచ్చినప్పుడు తండ్రి లాంటి వాడి కనుక నాకు నమస్కరించాలి, నమస్కరించడం ఇష్టం లేకపోతే అహంకారం ఉంటే ఏం మామయ్య ఎక్కడి నుంచి వచ్చారనేనా ప్రశ్నించాలి, అలా ప్రశ్నించకుండా టీవీగా ఆసనం మీద కూర్చుంటాడా. అనయంబులుప్త క్రియాకలాపుడు, ఇతన్ని చూడండి ఎప్పుడైనా వేద కర్మములు చేస్తాడా, వీడి బతుకి వేదములు చెప్పిన మార్గం అవలంబించే లక్షణం ఉండదా, ఎప్పుడు ధర్మాచారం ఉండదు, శుచి ఉండదు, స్నానం ఉండదు, సంధ్యావందనం లేదు, ఏడింటి చేస్తాడు తెలుసుకుంటా, అసలు నిద్ర ఉండదు, కాపు వచ్చి తిరుగుతున్న మొదలెట్టాడు, ఆలస్యంగా లేస్తాడు, శ్మశాన వాసి పరమ చండాలను నీచమైన శవాల మధ్యలో తిరుగుతూ శవాల్లో ఉన్న కాష్ఠాల్లో ఉన్న బూడిదలు ఒళ్ళంతా ఊసుకుంటాడు, విషం కంఠంలో పెట్టుకుంటాడు, మెడలో బంగారం గొలుసు ఉండదు, మా అమ్మాయి బంగారం లాంటి అమ్మాయి, అమ్మాయి మెడలో బంగారం గొలుసులు ఎన్నో వేసినేమంటారు, వీళ్ళు వస్తే పాముల్ని మెడలో వేసుకుంటాడు, ముస్సు ముస్సు అయిపోయి వచ్చే కుమారుల పాములేమో ఆభరణాలు, ఎముకలు వేసుకుంటాడు, గడే రొండమాల మెడలో చూస్తే కవంధాల మాల, రొండము అంటే ఇవి కూడా చాలాసారి చెప్తాను మొండు, ఈ తల లేని శరీరమును రొండము అంటారు, గుర్తుపెట్టుకోండి, తల తీసేయండి ఎవరికైనా, ఇప్పుడు చంపేసి కదా లేనిపోరు కూడా కాసేపు తల లేదనుకోండి, ఆ లేని తల లేని శరీరం ఏమంటారు, రొండము కబంధము అంటారు, ఈ కబంధములను ఒక తాడుకు గుదిగుచ్చి మెడలో వేసుకుంటాడ, అందుకని ఆయన రొండమాలాదరుడు అన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఉండేమంటారు కదా స్తోత్రాలు, గడే రొండమాల గడమనందు రొండమాల కలిగిన వాడి గురించి వందే నమస్కరిస్తున్నా. ఇది కాక కపాలమాల, కొన్ని కేవలం కబంధములు మొండెములు వేసుకుంటాడా, ఎండిపోయిన మాంసము లేని ఈ కళ్ళు రెండు లేని పుర్రెలు, ఆ పుర్రెలన్నీ కూడా తాడు కుదిగొచ్చి పడవలేసుకుంటాడు. అందుకని కమాలమాల ఇవి కాక ఎముకలు కూడా వేసుకుంటాడు. ఇంకా ఏముంది ఇంటి గర్భం? ఆఖరికి రోజువారీ కూలీ పని చేసుకునేవాడు కూడా ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటాడు, అపార్ట్మెంట్ అయినా కొనుక్కుంటాడు. దీనికి అపార్ట్మెంట్ లేదు, అపార్ట్మెంట్ లేదు, ఎక్కడ లేదు. ఇంత మహానగరంలో, హైదరాబాద్ లో, భరత్ నగర్లో, సనత్ నగర్లోనో, ఉప్పల్లోనో, ఎల్బీ నగర్లోనో, నాగూరులో అయినా కనీసం ఒక్క ఇల్లు లేదు, ఒక గది లేదు. శ్మశానంలో జీవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడిని చూస్తూ చూస్తూ నా కుమార్తె ఇచ్చిబడి చేశాను, ఎంత దురదృష్టవంతుడిని. ఇవ్వకూడదు కానీ ఇచ్చాను నా కూతుర్ని. ఎరిగి ఎరిగి గురుభక్తి లేని వాడికి మంత్రం ఇచ్చినట్టుగా ఇచ్చాను. ఇది ఒక గొప్ప మాట. ఏ మతతో అన్నా కూడా మంచి మాట చెప్పాడు. గురుభక్తి లేని వాడికి మంత్రం ఇవ్వరాదు. గురువు కోసం ప్రాణత్యాగం చేసి అంత భక్తి కలిగితేనే అతనికి మంత్రం ఇవ్వాలి. గురుభక్తి లేని వాడికి మంత్రం ఇవ్వడం, పాపాత్ముడికి పిల్లనివ్వడం, బూడిదలో నెయ్యి పోయడం. బూడిదలో పన్నీర్ అంటారు, కానీ బూడిదలో పన్నీర్ సంస్కృతంలో ఉండదంటది. అందులో ఏమవుతుందో తెలుసా? బూడిదలో పోసిన హవిస్సు అన్నారు. యజ్ఞంలో నెయ్యి వెయ్యాలి, యజ్ఞబుండంలో వెయ్యాలి నెయ్యి, కానీ బూడిదలో వేయకూడదు. అలాగా భస్మంలో వేసిన హవ్యం లాగా అయిపోయింది నా బ్రతుకు, ఏం చేస్తాం అని ఈ విధంగా కాసేపు రోడ్డు వచ్చినట్టు తిట్టి, ఈతడు ఈ రోజు నుంచి విష్ణువుతోటి బ్రహ్మతోటి సమానమైన స్థాయి పొందకుండా ఉండు కాక, యజ్ఞములు ఇతనికి భాగము లేకుండా పోగాక అని శపించేశాడు. దాంతో బ్రహ్మ చల్లబోయాడు. చిక్కులు మనకుండా కూర్చున్నాడు బ్రహ్మ గారు. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడితే వస్తుందో ఆయన భయం. మన వతానికి చూస్తే చిక్కులు మనకుండా కూర్చుంటే రెండు రోజులు సరే టిఫిన్ రెండు అలాంటి వాళ్ళ అయిపోయాడు బ్రహ్మ. ఎందుకంటే దక్షుడేమో తన కొడుకు, శివుడు సర్వశక్తివంతుడు. ఇప్పుడు ఏమంటే ఏమొస్తుందోనని బ్రహ్మ గారు మౌనంగా ఉన్నాడు. మౌనత కలహ నాస్తి, మౌనత కలహ నాస్తి, మౌనంగా ఉన్నవాడికి తగాద రాదు అనుకున్నాడు. అదీగాక ఈ వ్యవహారం అంతగాదు, స్థాయి కలిగిన శివకేశవు ఉంది అని కూడా ఆయన వేరు పెట్టలేదు. ఇప్పుడు నందీశ్వరుడికి ఆకారం కలిగింది, వాళ్ళు పడబడ కొరికాడు. ఓరి ఊరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనంతుడు, ఆ పరమాత్ముడిని అవసరంగా నిందించావు. శివనింద చేసిన మహాపాపాత్ముడి ముఖం చూడటం కూడా తప్పి శివుడు కేశవుడు రెండు దివ్యశక్తులు ఒకే పరబ్రహ్మము రెండుగా విభజింపబడింది. వారు కావాలని రెండు రూపంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి పరమాత్మలో జోలికి వచ్చిన వాడు ఎవడో బాగుపడలేదు. హరినంద చేసిన హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళు నశించిపోయారు. శివనింద చేసిన నువ్వు నశించిపోతావు. భవిష్యత్తులో నీవు వస్తముఖుడు అవుతావు. నీకు మేక తల వచ్చుగాక, ఈ తల పోయి మేక తల వచ్చుగాక అన్నాడు. ఇది భయంకరమైన శాపమే. గొర్రె తల మేక తల వస్తే వాడు సర్వనాశనం అయిపోయినటువంటి గుర్ర పని చేయదు. నీ గుర్రలు ఎందుకంటే గొర్రె, నీ ముఖం వస్తముఖం అజముఖము కాక మేక తల వచ్చుగాక అని చింతించాడు. దాంతో వాడు రెచ్చిపోయి మీరు పాషండులు అయిపోండి ఆయన చింతించాడు. ఇక ఈ సమయంలో మమ్మల్ని అందరినీ శపించావు గనక శివభక్తుల్ని, నిన్ను అనుసరిస్తున్న వాళ్ళందరూ సర్వనాశనాలు పోయి, ముఖ్యంగా కలియుగంలో అడ్డమైన వాడు ఇచ్చే దానాలు కొట్టుకుంటూ దరిద్ర పొందుకోవాలని ఆయన శపించాడు. ఇలా అందరూ ఒకళ్ళొకరు తెగ శపించుకున్నారు. అయినా మహాత్ములు కనుక వెంటనే నశించిపోలేదు. నిజానికి ఈ శాపముల వల్ల ఇంకోటి ఎవడైతే తక్షణం నశిస్తాడు వాడు శక్తివంతులు. ఈ శక్తివంతులకి తక్షణం రాదట, ఏది నష్టం తర్వాత వస్తుంది. దాని ఉదాహరణ చెప్పారు, శరీరంలో రోగ నిరోధక శక్తి ఉన్నవాడి శరీరం మీద ఎన్ని రోగాలు వచ్చినా అప్పుడు వాడిని ఏం చెయ్యవు, మెల్లిగా చేరి చేరి గ్రాడ్యువల్గా వీడి శరీరంలో ఓపిక తగ్గినప్పుడు రిటైర్ అయినప్పుడు పడుకుంటాయి. సర్వీస్ లో ఉన్నప్పుడు పడుకోవు. తెగదాగేసేవాడికి తాగినంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి తేడా రావడం మొదలెడితే కదా కుక్క కూలిపోయినట్టు కిడ్నీ, ఆ తర్వాత సిడ్నీ వెళ్ళినా ఈ కిడ్నీ మారడానికి అవకాశం ఉండదు. ఎముకలు ఊపిరితిత్తులు సమస్తం దెబ్బతిని ధావం పట్టాడు. అప్పుడు అన్నాక పోయినా చచ్చిపోయాడు అనుకుంటాను. అలాగే వాళ్ళు పరస్పరం తిట్టుకుని అంతరిక్షం అయిపోయారు. శివుడు నిర్వీకారుడు ఏం పట్టించుకోలేదా, ఆయన తిట్టినా కూడా స్తోత్రం అనుకుంటాడు. నింద కూడా స్వంతమే అపరమాత్మ. ఇప్పుడు దక్షుడే అరవక్రాసంతో ఇలా అనుకున్నాడు, ఈ శివుణ్ణి అవమానం పాలు చేయాలి నన్ను కాదని సభలో అసలు మీద కూర్చుంటాడా, నన్ను గౌరవించడా, వీడికి యజ్ఞంలో భాగం లేకుండా చేస్తాను, అందరూ వీడి బాయ్కట్ చేసేలా చేస్తాను అనుకుంటాడు. ఇలా అనుకుని ఏం చేశాడు ఆయన, ఏ కదాదు తదా యజ్ఞ ప్రారంభితో మహాన్ దక్షుడు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఒక శుభముహూర్తంలో వాడు కృష్ణ శుభముహూర్తం అనుకోండి, కానీ దానికి అది ఒక అశుభ ముహూర్తం. ఆ ముహూర్తంలో ఒక గొప్ప యజ్ఞం సంకల్పించాడు, పెద్ద యజ్ఞం, మహాయజ్ఞం, వైభవముగా జరిగే యజ్ఞం. ఆ యజ్ఞానికి అరుత్రయాగం అని పేరిట్టాడు, అంటే రుద్రుడు లేని యజ్ఞం అది. ప్రపంచంలో అందరి దేవతలు ఆహ్వానిస్తాడట, శివుడు మాత్రం చదవడం. బ్రహ్మకి, విష్ణువులకు, సకల దేవతలకి, ఆఖరికి సామాన్యులైన కిందనాములకి, కింపురుషాదులకి కూడా యజ్ఞంలో భాగం కలిగించాడు. కింపురుషుడు అంటేనే అల్పులు అని అర్థం. కిం అంటే అల్పత్వము, కిం పురుష అల్పహ పురుష, చాలా సామాన్యుడు, దేవతల్లో చాలా తక్కువ వాడు కింపురుషుడు, చిత్త చివరి వాడు కింపురుషుడు, వాళ్ళకంటే కొద్దిగా గొప్పవాడు కిందనుడు అనమాట. ఉద్యోగంలో లీస్ట్ ఉద్యోగాలు ఉంటాయి కదా సామాన్యమైన ఉద్యోగాలు, అక్కడంటే తక్కువ ఉద్యోగాలు ఉండవు అనమాట. పదిమందికి జీతం అంటే ఉంటుంది అంటే అదే జీతం అంటే వాయిదాలు చేస్తాం. ఈ మధ్యన సాఫ్ట్వేర్ వాడు బతకలాగే ఉంది ఎక్కువ పాపం, మన సాఫ్ట్వేర్ వాడు దొరికాడు, ఉద్యోగం నుంచి గురుగారు ఆనందంతో చెప్పాడు, ఎంత ఇస్తున్నారా అంటే 9,000 ఇస్తున్నారండి అన్న, 9,000 పాపం సాఫ్ట్వేర్. అందుకంటే నోట్లు తెలిస్తే చక్క 500 ఇస్తారు తెలుసా హాయిగా. ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ ఉద్యోగం అదేమో అక్కడ అవమానం ఉంటాడు ఇచ్చాడు తెలియదు. స్వతంత్రం అభివృద్ధి శుభ్రంగా 10 మందికి ఉపకారం చేసినట్టు ఉంటుంది, ఎంత మంచిపోయినండి ఆ ఉద్యోగం చేయట్లేదు. నిజం చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ వాడి సబ్జెక్టు వాడి కొంచెం డెవలప్ చేయాలంటే మచ్చబడి చెప్పారు సార్, ఆయన గోల్డ్ కోసం చక్క మండలం ఉంటాడు మనిషి కూడా కొంచెం పొడిగా సాధించాడు, ఆయన పిల్లలతో సుఖపడతాడు అని అభివృద్ధి సంపాదిస్తాడు. ఆయన పిల్లలు బాబు బాబు పోయి బాగా చూసుకుంటాను బాబు అని చెప్పేవాడు. పాప ఆయనకి ఆఫర్లు వస్తాయి కానీ ఆఫర్లు ఎలా ఉన్నాయంటే దెబ్బ కొట్టారు ఒకరు కూడా. ఈ మధ్యలో సంబంధం వచ్చింది అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు, ముగ్గురు చెల్లెళ్ళకి నీ సొంత డబ్బులతో పెళ్లి చేయాలి, పోయి చేస్తానున్నాడు ఆ మాత్రం డబ్బులు సంపాదించుకుంటాను అంటే ఒక దాని పెట్టి ఆ తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమిటి, ఆ అమ్మాయి చెల్లెడు ముగ్గురికి పెళ్లి చేసిన తర్వాత అత్త మామల్ని నీ దగ్గరే పెట్టుకుని పోషించాలి, పోషిస్తానన్నాడు. ఇంకేముంది పని, ఈ అమ్మాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆ తమ్ముడు అందరికి చదువుతుందో చెప్పించాలి, ఇంకేమన్నా ఉన్నాయని చెప్పండి అది కొద్దిగా అన్నే ఏదో ఒక పిల్లలకి పెళ్లి చేస్తాడే. కాబట్టి చక్కగా అర్చన చేసేవాడికి మంచి పురోగతులకు పిల్లలు అవ్వడం లేదు, కష్టపడి సొంత వృత్తుల్లో ఉన్నవాడికి ఎప్పుడు పిల్లలు అవ్వడం లేదు. సాఫ్ట్వేర్ కదా పెళ్లి చేస్తే వాడికి 9,000 అంటే ఆ 9,000 7,000 అన్ని కడుతుంది రూపు కడతాడ 2,000. ఈ 2,000 పక్కలే మధ్యన ఒక ఆయన హైదరాబాద్ ఉండేసిపోయాడు, సక్రమానికి వెళ్ళిపోయాడు ఎందుకైనా మంచిది హాయిగా అక్కడ సుఖంగా ఉండొచ్చు. కాబట్టి ఎందుకు చెప్తానంటే పేరుకేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు జీతం తక్కువగా ఉంటాయి, అంత తక్కువగా ఉండేటటువంటి జీతంలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళనే ఈ ఇద్దరు చూపించారు. దేవతలో కొంచెం కొంత తక్కువ ఎక్కువ మహిమలు బుల్లి బుల్లి పనులు చేసి పెట్టగలుగుతారు. ఏం కావాలి అంటే వాటర్ బాటిల్ మాత్రమే సృష్టిస్తారు లేదా ఏ సెలవులో సృష్టిస్తారు, మిగతా దేవతలు అమృతం సృష్టించడం ఇల్లు ఇవ్వడం అంత మంచి పనులు చేయలేవాడు. అయితేనే అది కూడా మహిమ ఇవ్వాలి. అటువంటి కింపురుషులకు కూడా దక్షుడు యజ్ఞంలో భాగం కల్పించేవాడు అని పిలిచాడు, కానీ శివుడు కావలేదు. ఈ యజ్ఞానికి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, వశిష్ఠుడు, అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు అందరూ వచ్చారు. ఆఖరణ దధీచి మహర్షి వచ్చాడు, మహర్షి వచ్చి అందరినీ పరికించి చూశాడు. ఆ యజ్ఞంలో రుద్రుడికి యాగమంటారు లేదు, ఎందుకంటే అక్కడ కలశాలు స్థాపన చేసేటప్పుడు చివరిలో పురాణం వింటారు కదా అందులో సత్యనారాయణ వ్రత కల్పం కూడా వస్తుంది. చాలా గొప్ప కర్మ. సత్యనారాయణ వ్రతం చెయ్యాలంటే అందులోకి వరుసగా గణేశుడు మొదలుకొని ఐదు కలవాలి, అంటే పంచలోక పాలకులు అంటారు. ఆ తర్వాత ఇంద్రుడు మొదలుకొని 8 మంది పాలకులు ఉంటారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్వృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ 8 మందిని మండపంలో ఆవాహన చేస్తారు. ఇది అయ్యాక నవగ్రహాలను ఆవాహన చెయ్యాలి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు ఎంత వెళ్ళాలి. మరి వెళ్ళతో పాటు వాళ్ళకి అధిదేవత, ప్రత్యధి దేవత, ఇద్దరు అసిస్టెంట్లు అటు ఇటు పక్కన ఉంటారన్నమాట. ఎంత మందిని ఆవాహన చెయ్యాలి. చేసిన తరువాత చెట్ట చివర సత్యనారాయణ స్వామి వారిని శ్రీదేవితో భూదేవితో పాటు ఆహ్వానం చేయాలి. ఇది ఒకటి మంచి పక్క. కేవలం రమాసమే సత్యనారాయణ స్వామి కాదు, అసలు భూదేవి కోసమే సత్యనారాయణ వరకు ఆరంభమైంది. భూదేవి రక్షించి బాబోయే అంటేనే ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకే ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేయాలంటే ఇటు శ్రీదేవి అటు భూదేవి ఉంటారు. ఎంతమందిని ఆహ్వానం చేయాలి ఆయన పూజ చేయాలంటే. ఇక్కడికి వస్తే ఈ యజ్ఞంలో రుద్రుడు తప్ప అందరికీ ఆవాహనలు ఉన్నాయి. కలశాలు పెట్టారు, యజ్ఞమండపులు పెట్టారు, అన్ని ఉన్నాయి ఎక్సెప్ట్ రుద్రుడు. రుద్రుడు తప్ప అందరూ ఉన్నారు. అర్థమైంది దీచి ఆయన పడు పడుకుంటున్నారు. దేవతలారా ఏమి విచిత్ర యజ్ఞం ఇది. ఈ యజ్ఞ భాగంలో ఎంతో మంది వచ్చి కూర్చున్నారు. చంద్రుడు కూర్చున్నాడు, ఇంద్రుడు కూర్చున్నాడు, ఉపేంద్రుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇంతమంది దేవతలంతా ఆహ్వానింపబడ్డారు, అందరూ అవభూతులు వచ్చారు. కానీ ఇందులో పిరాకపాణి శివుడు మాత్రం కనబడటం లేదు. ఈశ్వరుడు లేని యజ్ఞం ఒక యజ్ఞమా? దాని నిరీశ్వర యజ్ఞం అంటారు. అసలు నిరీశ్వర వాదమే ప్రమాదం. ఈ ప్రపంచంలో శివుడు లేడని వాదించడం ఎటువంటిదో, శివుడు లేని యజ్ఞం కూడా అటువంటిది. ఇది అమంగళ యజ్ఞములు. శివుడికి యజ్ఞంలో భాగం లేకపోతే ఆ యజ్ఞమును అమంగళ యజ్ఞం అంటారు. మంగళము అంటే శుభం. ఈ యజ్ఞంలో శివుడు లేడు కాబట్టి ఇది అమంగళం. అలాగే ఇక్కడ శుభం తరగదు. అమంగళాంగేన చ మంగళాని భవంతి ఏనాతి కృతాని దక్ష త్ర్యంబకేనాథ సుమంగళాని భవంతి సద్యోకస్య మంగళాని. ఎక్కడైనా అశుభం ఉంటే వెంటనే శివుడిని అక్కడికి పిలవాలి, లేదా శివ 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 అని శివనామస్మరణ చెయ్యాలి. వెంటనే అక్కడ ఉన్న అమంగళములు తొలగిపోయి మంగళములు అవుతాయి. అమంగళములు మంగళములు శివ అంటే శుభము, మంగళము అని అర్థం. అటువంటిది స్వామిని లేకుండా పిలుస్తారా? విష్ణుమూర్తి, శివుడు లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. ఎప్పుడు ఆ ఇద్దరు మహాత్ములు వెళ్ళవలసిందే. శివకేశ్వరుడు ఏది ప్రాంతంలో అడుగు పెట్టడం అంటే శవం చేతి భోజనం చేయడంతో సమానమైన పూర్వం శవహస్త భోజనం ఉండేది. వింటే మీరు భయపడతారు. మనిషి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవం పక్కనే ఒక విస్తరేసి అందులో అన్ని వడ్డించి ఈ శవం కుడి చేతి దాన్ని తగిలించి అప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురు అన్నం తెరవలేవారు. తిన్నాక అప్పుడు శవాన్ని గమనించేవారు. ఇప్పుడు తీసి దాని బదులుగా 11 రోజులు భోజనం పెట్టడం మొదలెట్టారనమాట. క్రమక్రమంగా తినడానికి దొరుకుతుంది కనుక జపం చేసే శక్తి తగ్గింది కనుక. అందుకని శవహస్త భోజనం చేసేటో వాడు చిచి వీరి ఇంటికి పిలవకూడదు కూడా అనేవారు కొంతమంది. ఆ భోజనం వల్ల ఈ శవంలో ఉన్నటువంటి జీవాత్మ ప్రాణం పోయినా ఇంకా శవం చుట్టూ తిరుగుతున్నట్టు ఆత్మ 11 రోజులు ఏదైనా అక్కడే వెళుతుంటాడు వాడు. అంత ఎక్కే వాడు ఉత్తమ బంధువులు అడగడు. కానీ ఈ భోజనం వల్ల వాడి పాపాలు బంది పోతాయి. వాడి బతికొండగా పిసిడి గుట్టుతనంతో నానా పాపాలు చేసి సంపాదించిన పాపిష్టి సోములు యొక్క ఫలితం తొలగి మంచి ఫలితం వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. మనిషి తెచ్చాక పిసిగుర్తయితే వాడి ఆత్మ ఈ 11 రోజులు ఆ శవం చుట్టూతానే తిరుగుతుంది. శవం తగలబడినా ఆ ఇంట్లో తిరుగుతుంది. దానికోసమే ఒక రాయి పెడతారు, ఆ రాయి మీద ఒక గుడ్డ పెడతారు. రోజు రాయి మీద అదే శవానికి సంబంధించిన శవం ఉంటుంది కోడి చెప్పండి. శవం 11 రోజుల కోసం ఒక రాయి పెడతారే, ఆ రాయి చుట్టూ ఏడుస్తూ తిరుగుతాడు ఈ ఆత్మ. ఎవరు ఏడుస్తాడు? బతుకుండగా ఎవరికి ఒక కాఫీ ఇచ్చిన పద్మా వాళ్ళకి పద్మాగర్ గారితో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన డబ్బులే ఖర్చు పెట్టి ఆయన చేతిలో నుంచి టీ తీసుకున్నారు కానీ ఆయనకు ఒక టీ ఇప్పించారు కదా దీపాలని. ఎప్పుడు ఎవరికి ఒక మంచి బాటలు ఇవ్వలేదు, ఎప్పుడు ఇంట్లో పిలిచి అన్నం పెట్టలేదు. కొంతమంది జీవితంలో వాడి ఇంటికి పిలిచి ఎవరికి అన్నం పెట్టడం చిచ్చి దగ్గర పోయారు. ఇలా పిచ్చిన కొట్టుతనంతో డబ్బులు తెగదాచాను, ఈ డబ్బా దూరంలో వదిలాను, ఇప్పుడు దానం చేద్దామంటే కుదరదు, ఎందుకంటే నా ప్రాణం పోయింది. అంతవరకు నేను అల్లాడిపోతున్నాను, నా డబ్బుని నా కుటుంబంలో ఎవరైనా దానం చేస్తే బాగుండదు అనుకుంటాడు. అదే సమహస్త భోజనం చేస్తే ఎవరైనా ఈ పాపం పాప తగ్గి మళ్ళీ అల్లాడిపోకుండా ఉంటాడు, ఎక్కువ తీసుకుని చవడవాడు. ఆ తర్వాత నరకానికి వెళ్ళినా శిక్షలు కొంచెం తగ్గుతాయి, అందుకని సమహస్త భోజనం పెడతారు. అది కుదరకపోతే ఈ 11 రోజులు ఏం చేయాలన్నమాట, వీలున్నంత వరకు రోజు వీడి పేరు చెప్పి కొంతమందికైనా అన్నదానం చెయ్యాలి, లేదా ఆ కాలంలో స్వయం పాకదానం చెయ్యాలి. ఆఖరు రోజున షోడశ దానాలు చెయ్యాలి, లేదా దశరథ మహాదానాలు చెయ్యాలి. ఏమి చేయకపోతే ఈ పిసులు కొట్టాడు సంపాదించిన డబ్బులు కొంత ఖర్చు పెట్టి బంగారం దానం చేయాలి. అది బంగారం కనపడాలి, వాటి బంగారం దానం చేయాలి అంటే చేతిలో పెట్టాడు బంగారం బంగారం అంటే వాడు కనపడదు. ఏది బంగారం అంటారు, అది బంగారం. అలా కాకుండా నిజంగా బంగారం అంటే బంగారమే దానం చేయాలి, సువర్ణ దానం చేయాలి. మరి కొంతమందికి ఎక్కడ చూస్తూ బంగారం దానం అనమాట. నేను ఎన్నిసార్లు చెప్పాను కదా మీకు, పాప మా ప్రధానమంత్రి మా సాయి గారికి ఒక ఆయన బంగారం చేతిలో పెట్టాడు. ఆయన అస్తోటి ఏదంటే అంటాడు, నేను సువర్ణ దానం చేశానంటాడు. ఈయన సువలేదు వర్ణం పోలేదు ఏది కాబట్టి ఆ దానంలో ఉపయోగం ఉంటుంది. సువర్ణ దానం చేస్తే కొంతవరకు ఈ ఆత్మకి ఉపయోగం అవుతుంది. అందువల్ల ప్రపంచంలో అత్యంత హేయం నీచం లోపం విసుగు కొట్టుతారు. అందుకని శవహస్త భోజనం అనే ఒక ప్రక్రియ అలా వచ్చిందన్నమాట. శవహస్త భోజనం చేసిన వాడిని చూసి పూర్వం అసహించుకునేవారు. అలాగే శివుడు లేని ప్రాంతానికి వెళ్ళకూడదు, అక్కడికి ఆ ఊళ్ళో అన్నం తినకూడదు. కాబట్టి నేను ఈ యజ్ఞం వదిలి వెళ్ళిపోతున్నాను, ఒరే దక్ష ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణం పిలిపించావా, నువ్వు బతుకుతావు లేదంటే నీ యజ్ఞం సర్వనాశనం అయిపోతుంది. ఇదే నీకు నా శాపం. ఈశ్వరుణ్ణి తిరస్కరించి ఈశ్వర నామానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాడు ఎవడైనా ఈ జనాచర జగత్తులు బాగుపడ్డా, నువ్వు బాగుపడవు అంటూ ఉంటే వాడు నవ్వి, అసలు ఈ దీక్షను ఎవరు పిలిచారండి ఇక్కడికి, వీడి శివభక్తుడు శివుడికి భాగమవుతున్నట్టున్నాడు, ఇటువంటి వాడు ఉన్న చోట మనం ఉండకూడదు, నువ్వు పో అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు.